యాభైవ అధ్యాయం. అజ్ఞాన నిరసనం. అజ్ఞానమంటే అవిద్య, మాయా లేదా భ్రమాత్మక జ్ఞానాన్ని పోగొట్టటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. జన్మనిచ్చే తల్లిదండ్రుల ఉపకారానికి అంతం లేదు. వారే నాకీ మానవదేహాన్నిచ్చారు. నా అదృష్టం వల్ల నేను వారి కడుపున క్రిమికీటకంగా జన్మించలేదు. లేక తల్లి కడుపుకి బాధాకరం అయ్యే అంధుడిగానో, కుంటివాడిగానో, చెవిటివాడిగానో, మూగవాడిగానో జన్మించలేదు. చక్కని దేహదారుఢ్యంతో జన్మించాను. ఈశ్వర కృప వల్ల నేను, దేవతలు కూడా ఎవరి పాదాలకు నమస్కరిస్తారో ఆ ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించి ఎంతో అదృష్టవంతుండయాను. జన్మలను తీసుకుంటున్నప్పుడు కోట్లాది మంది తల్లిదండ్రులవుతారు. కానీ ఈ జనన మరణాల నుంచి తప్పించగల తల్లిదండ్రులు లభించటం ఎంతో కష్టం. జన్మనిచ్చేవారు కూడా తండ్రే. రెండవ తండ్రి వడుగు చేసేవారు. మూడవ వారు ఆహారం పెట్టి పోషించేవారు. నాలుగవ వారు భయాల నుంచి, కష్టాల కొలిమి నుంచి తప్పించే తండ్రి. జగత్తులో వీరంతా ఒకేలాంటి మహత్తు గలవారు. అయితే కారుణ్యామృత సాగరులైన సద్గురువు తప్ప నిజమైన తండ్రులుండరు. ఆయన అద్భుతమైన చాతుర్యాన్ని చూడండి. తల్లి గర్భాశయంలో వీర్యాన్నుంచి యోని మార్గంలో జన్మనిచ్చేవారు లౌకికంలో తండ్రి. కానీ సద్గురువు అలౌకికమైన తండ్రి. నీచయోని మార్గం లేకుండా, అణువంతైనా వీర్యాన్ని వెచ్చించకుండా ఆయన తన పుత్రుడికి జన్మనిచ్చి అతనిపై పూర్తిగా అనుగ్రహ రసధారలను వర్షిస్తారు. జనన మరణాలను తప్పించేవారు, అత్యంత దయామయులు, జ్ఞానాన్ని ప్రకటింపచేసేవారు, వేదాల్లోని నిగూఢమైన సత్యాన్ని, జ్ఞానాన్ని అర్థమయ్యేలా చెప్పేవారు, సర్వవ్యాపకులు అయిన గురుశ్రేష్ఠులకి నమస్కారం. సంసారమనే సర్వరీ తమోరాశికి రసమయ కాంతులు వెదజల్లే సూర్యుడా, ఆత్మానుభవం పొందిన మహాత్ములకు తలమానికమైనవాడా, భక్తుల చిత్త చకోరాల పాలిట శరత్పూర్ణిమలు ప్రసరించే చంద్రుడా, సాక్షాత్ కల్పవృక్షమే అయిన ఓ గురువర్య, మీకు నా నమస్కారం. గురుమహారాజు మహిమ అపరిమితం. దాన్ని వర్ణిస్తుంటే వాక్కుకుండే అభిమానం కరిగిపోతుంది. గురుచరణారవిందాల్లో తలవాల్చి మూగవాడిలా మౌనంగా కూచోవటమే మంచిది. గత జన్మలో ఎంతో తపస్సు చేసి ఉంటేనే కాని ఈ జన్మలో మూడు తాపాలను నాశనం చేసే మహాత్ముల దర్శనం ఎవరికీ కూడా లభించదు. పరమార్థాన్ని, మోక్షాన్ని లేదా తమ శ్రేయస్సును పొందాలన్న కోరిక ఉన్నవారు మహాత్ముల అధీనంలో ఉండాలి. అప్పుడు వారికి అణుమాత్రమైన అల్పత్వం కలగదు. సత్పురుషుల సాంగత్యం ధన్యం. వాళ్ల మహిమను ఎంతని వర్ణించను. దానివల్లే సద్భక్తులకు వివేకము, వైరాగ్యము, పరమశాంతి లభిస్తాయి. మహాత్ముల మహిమ, సత్సంగ మహాత్మ్యం శ్రీ సాయి సచ్చరితలో ఇంతకుముందు అనేక చోట్ల వర్ణించబడింది. శ్రీ సాయిబాబా మూర్తీభవించిన శుద్ధ చైతన్యం. అవ్యక్తంలో ఉండే ఆయన స్వయంగా వ్యక్తమైనారు. విషయాల్లో చిక్కుకోని ఆయన స్థితిని నిశితంగా చక్కగా ఎవరు వర్ణించగలరు? భావిక భక్తులకు, ప్రేమాళు శ్రోతలకు ఆయన మాత్రమే కృపావంతులు. తమ చరిత్రను ప్రేమతో, రసభరితంగా స్వయంగా ఆయనే చెప్పారు. ఈ చరిత్ర ఆయన దేవాలయమే. జీవన లతాంతాలను విరబూయించే ఆయన హస్తం మన తలల మీద పడగానే అహంకారం చూర్ణమైపోతుంది. సోహం అనే జపాన్ని మనసు గర్జిస్తుంది. దృష్టికి అగుపడేదంతా ఆనందమయంగా భాసిస్తుంది. పామరుణ్ణైన నాకు ఆయన కీర్తిని వర్ణించగల శక్తి ఎక్కడిది? ఆయన స్వయంగా భక్తులపై పరవళ్ళు తొక్కే ప్రేమ జలపాతాల వల్లే కృపావంతులై ఈ గ్రంథాన్ని ప్రకటన చేశారు. ఆ సాయి చరణాలకు నేను సాష్టాంగపడతాను. శ్రోతలకు అభివందనం చేస్తాను. సాధు సత్పురుషులకు నమస్కరిస్తాను. అందరినీ ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాను. శ్రీ సాయిబాబా సహజ లీలతో సంపూర్ణంగా నీతి కథలను చెప్తుండేవారు. ఆయనకి సదా సర్వదా శాంతియే ఓ అలంకారంగా ఉండేది. శ్రేష్ఠులైన సత్పురుషులు కూడా ఆయన్ని ధ్యానిస్తుండేవారు. ఆయన్ని సూర్యునితో పోల్చలేం, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో పోలుద్దామంటే చంద్రుడు క్షయమవుతాడు. సాయి మహారాజు మాత్రం సదా సంపూర్ణంగా ఉంటారు. ఆయన చరణాలకు హేమాడ్ పంత్ వినమ్రంగా అయ్యి ఈ కథను శ్రద్ధగా ప్రేమగా వినమని ప్రేమతో శ్రోతలకు విన్నపంచేస్తున్నాడు. భూమిని బాగా దున్ని అందులో గింజలను నాటిన కృప అనే మేఘాలు, అంటే మీరు వినూత్న చైతన్యధారలు వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల కథ చెవిన పడితే పాతకాలన్న మాటే మిగలదు. పుణ్యం ఉదయిస్తుంది. ఆ పండుగ లాభాన్ని పొందాలి. మనకు సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే నాలుగు ముక్తుల్లోనూ ఆసక్తి లేదు. సాయిబాబా పట్ల నిశ్చల భక్తి కలగాలి. అదే మనకి ఎంతో శ్రేష్టమైన ప్రాప్తి. మనం అసలు బద్ధులమే కాదు. అలాంటప్పుడు ముక్తితో మనకేం సంబంధం? మనలో మహాత్ముల పట్ల భక్తి జాగృతం కావాలి. దానివల్ల మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఎక్కడ నేను నీవు అనే స్ఫూర్తి ఉండదు, అలాంటి సహజ స్థితి అభేద భక్తి ఉందో అదే మనకు కావాలి. అదే సాయిబాబాని మనం అడుగుదాం. ఈ గ్రంథాన్ని పఠించటానికి చేతిలోకి తీసుకున్నప్పుడు పాఠ్యము, పఠనము, పాఠకుడు వీటి ఏకాత్మస్థితిని చూడాలి. హేమాడ్ పంత్ని వదిలేయాలి. ఎందుకంటే అతను ఈ సచ్చరిత్రకు కర్త కాడు. భక్తుల శ్రేయస్సు కోసం కేవలం అతనొక నిమిత్తమాత్రుడు, కారణం అయ్యాడు అని శ్రోతలకు నేను విన్నపంచేస్తున్నాను. అదృష్టవశాత్తు దొరికిన ముత్యపు చిప్పను పారేస్తే వారి చేతికి రావలసిన ముత్యాలు పోతాయి. పవిత్రమైనదిగా భావించబడే అశ్వత్థ వృక్షపు వ్రేళ్లతో మనకేం పని? తమ శ్రేయస్సు కోసం మానవులు ఉదాసీనంగా ఉండకూడదు. ఇక్కడ శబ్దమాత్రలతో మాట్లాడించేవారు శ్రీ సాయిబాబా తప్ప మరెవరూ కాదు. ఆయనే శ్రావ్యము, శ్రవణము, శ్రోత. ఆ ఏకాత్మతను చలించనీయకూడదు. అక్కడ వినటానికి చెవులు ఆదరపూర్వకంగా తయారు కాకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అది అసలు పఠనమే కాదు. మరి అక్కడ శబ్దాలను ఎవరు గుర్తుపడతారు? ఈ కథను వింటున్నప్పుడు అహంకారం ఉండకూడదు. శ్రోతలు తాము స్వయంగా సాయిరూపులే అన్న భావనను హృదయంలో పెట్టుకోవాలి. అఖండంగా ఏకాత్మతను పెట్టుకోవాలి. అప్పుడే ఈ శ్రవణానికి సార్థకత కలుగుతుంది. అప్పుడే నీటిమీది అలలు నీటిలో కరిగిపోయినట్లు అలా ఇంద్రియాల ప్రవృత్తి పూర్తిగా నిశ్చయంగా సాయిరూపంగా అయిపోతుంది. అలాగే జ్ఞానులకి పారమార్థిక ఉపదేశము, వినోదమంటే ఇష్టపడేవారికి వినోదజన్య ఆనందము, కావ్యరసాన్ని గ్రహించేవారికి ఈ గ్రంథంలో సర్వత్రా వేర్వేరు ఛందోబద్ధ కావ్యరచనల ఆనందము లభిస్తుంది. సరే, ఈ సత్యచరిత్రలో ఇంతకుముందు 39వ అధ్యాయంలో తమ ఉత్తమ భక్తుడొకతనికి శ్రీ సాయి సమర్థులు చేసిన ఉపదేశం గురించిన వర్ణన అయ్యింది. ఆ భక్తుడు బాబా దగ్గరున్నప్పుడు ఆ రోజతను భగవద్గీత 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి చదువుతున్నాడు. ఓ పక్క చేతులతో బాబా పాదాలను నొక్కుతున్నాడు, మరోవైపు నోటితో మెల్లమెల్లగా శ్లోకాలు చదువుతున్నాడు. అలా చదువుతున్నప్పుడు 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకం చదవసాగాడు. ఏకాగ్రచిత్తంతో, పరిమితిలేని పారవశ్యంతో తనలో తాను గొణుక్కుంటున్నాడు. అది జనులకు అర్థం కాకపోతే ఏమవుతుంది? 34వ శ్లోకం చదువుతున్నప్పుడు సాయిబాబాకి ఇప్పుడిక్కడ తమ ఉత్తమ భక్తుడిపై అనుగ్రహం వర్షించి అతనికి సన్మార్గం చూపించాలని అనిపించింది. ఆ భక్తుడి పేరు నానాసాహెబు. అతనితో బాబా ఇలా అన్నారు, ఏమిట్రా నానా, నీలో నువ్వు గొణుక్కుంటున్నావు, స్పష్టంగా నోటితో ఎందుకనవు? ఇందాకట్నుంచి చూస్తున్నా నోట్లో ఏదో గొణుక్కుంటున్నావు, కానీ శబ్దం మాత్రం బయటకు రావటం లేదు, అదేమన్నా రహస్యమా? దానికప్పుడు నానాసాహెబు స్పష్టంగా, నేను గీత చదువుతున్నాను, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నోట్లో చదువుకుంటున్నాను అన్నాడు. దానికి శ్రీసాయి, సరే అది వేరే వాళ్ల విషయం, నాకోసం స్పష్టంగా గట్టిగా చెప్పు, నువ్వు చదివేది నీకైనా అర్థమవుతోందో లేదో నన్ను ఒక్కసారి చూడని. అప్పుడు నానాసాహెబు నమస్కరించి తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గట్టిగా చదివి వినిపించాడు. అది విన్న బాబాకి తృప్తి కలిగింది. తరువాత ఆ శ్లోకానికి అర్థం అడిగినప్పుడు నానాసాహెబ్ పూర్వపు ఆచార్యులు చెప్పిన అర్థాన్ని యథావిధిగా చెప్పాడు. బాబా తల ఊపి మళ్లీ ప్రశ్నించారిలా, నానా, ఉపదేక్ష్యంతితే జ్ఞానం అన్న మూడో చరణం చూసి దాన్ని మననం చేయి. అందులోని తే అన్న అక్షరం తరువాత అకారం అర్థం యొక్క అవగ్రహ ఆ లోపించటాన్ని చూపించే ఆ అనే చిహ్నాన్ని పెట్టటం వల్ల అయ్యే అజ్ఞానం అన్న శబ్దం వల్ల దాని అర్థం తిరగబడుతుందేమో చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వరుడు, ఆనందగిరి, శ్రీధరుడు, మధుసూదనుడు మొదలైన భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరికీ ఎలా అంగీకారయోగ్యమైందో నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహం పెట్టటం వల్ల వచ్చే విశేషమైన అర్థాన్ని తెలిసి తెలిసి మనం వ్యర్థంగా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నారు. కృపారూప మేఘమే అయిన సాయిబాబా భక్తరూప చకోరం లేదా చాతకపక్షి కోసం బోధరూప అమృత కణాలను వర్షించటం గురించిన వర్ణన ఇదివరకే అయ్యింది. కానీ సాయిలీల మాసపత్రిక పాఠకులందరికీ ఈ అర్థం సమంజసమనిపించలేదు. కొందరికి దీని విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. అది ఆశ్చర్యం కదూ? సరే, వారికి తృప్తి కలిగే విధంగా అజ్ఞానమనే శబ్దాన్ని ప్రతిపాదించటం కోసం ప్రామాణికంగా మరో చిన్న ప్రయత్నం చేస్తాను నేను. బాబాకి సంస్కృత భాషా పరిజ్ఞానమెక్కడిది అని కొందరికి సందేహం కూడా కలగొచ్చు. కానీ అలా సందేహించటానికి అసలు కారణం వేరే ఏదో అయి ఉండాలి. ఎందుకంటే మహాత్ములకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి అన్న శృతి వాక్యాన్ని ఎవరంగీకరించరు? సాయిబాబాకు అన్ని విషయాల గురించి ప్రత్యక్ష జ్ఞానం ఉండేది. అరచేతిలో ఉన్న ఉసిరికాయ కనిపించినట్లు అలా సంపూర్ణ విశ్వం ఎవరికి కనిపిస్తుందో, ఎవరి వల్ల సూర్యుడే ప్రకాశిస్తాడు, ఆ మహాత్ములకి తెలియనిదంటూ ఏముంటుంది? అలాంటి జ్ఞానమున్నవారికి అజ్ఞానం ఎక్కడ మిగిలింటుంది? వారికి అన్ని విద్యలు, నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలు, ధర్మశాస్త్రము, మీమాంస, తర్కం లేదా న్యాయము, పురాణాలు అవగతమవుతాయి. మరక్కడ సంస్కృత భాష గొప్పేమిటి? సరే, ఈ సాయిలీల మాసపత్రిక పాఠకులు కొందరిలా అంటారు, నానాసాహెబు అవిశ్వాసనీయుడు, అది తన తల్లో పుట్టిన ఆలోచనలోంచి తీసిన అకారణంగా అజ్ఞానాన్ని చూపించే అవగ్రహమే, అతనే ఈ అవగ్రహానికి సంబంధించిన అజ్ఞాన ప్రకరణను మోసపూరితంగా రచించాడు, అనవసరంగా తన జ్ఞానాన్ని ప్రదర్శించటానికి నిరర్ధక వాదాన్ని లేవదీశాడు, మూలంలో లేనటువంటి అవగ్రహాన్ని కల్పించి జ్ఞానమనే శబ్దానికి జగత్తులో అజ్ఞానమనే మాటను అతను లేవదీశాడు, గీతకు ఎక్కడా లేని అలాంటి చెడు అర్థాన్ని అతను ఆపాదిస్తున్నాడు. కానీ వస్తుస్థితిని చూస్తే, మనసులో సూక్ష్మంగా చక్కగా ఆలోచిస్తే, శ్రీ సాయిలీల మాసపత్రికలో 39వ అధ్యాయం నివేదనలో ఎలాంటి విపరీతార్థమూ లేదు. ఎవరెలా అనుకున్నా నానాసాహెబు ప్రామాణికమైనా కాకపోయినా అతను చెప్పిన విషయాన్ని ఉట్టి పుణ్యానికి వ్యర్థమని అనకూడదు. పాఠకులు నానాసాహెబు దోషాన్నొదిలేయాలి. వికారాలకు వశం కాకుండా దృష్టి దోషాన్ని దూరం చేసుకుంటే నానాకున్న పూర్తి నిష్కాపట్యం కనిపిస్తుంది. ఉత్తమోత్తమమైన శ్రీ సాయిలీలా మాసపత్రికలోని 39వ అధ్యాయాన్ని చదవకపోతే ఈ 50వ అధ్యాయంలో సహజంగా ముందుకు పోలేము. శ్రీకృష్ణుని నోటి వెంట జాలువారిన భగవద్గీతలోని జ్ఞానయజ్ఞం గురించి 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో అజ్ఞానం గురించి ఆయన ప్రవచించారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇది గీతకి మూల శ్లోకం. అందులోని 3వ చరణంలో చూడండి, జ్ఞానమనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని పెడితే అప్పుడది అజ్ఞానమనే పదాన్ని సూచిస్తుంది. మనసులో అవగ్రహాన్ని తీసుకురాకపోతే అప్పుడు జ్ఞానమనే పదమే నిస్సందేహంగా వస్తుంది. దీనికి విరుద్ధంగా ఏ రకమైన మొండివాదము ఎవరూ చెయ్యరు. ఈ అర్థం అన్ని చోట్ల స్వీకరించదగినది. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వల్లే మోక్షం ప్రాప్తిస్తుంది అన్న శృతివాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ తత్వజ్ఞానులు జ్ఞానాన్నే ఉపదేశించాలన్న బంధన ఆవశ్యకత లేదు. నేను కేవలం సాక్షీభూతమైన ఆత్మనై ఉన్నాను, నిర్మలము శుద్ధము అయి ఉన్న నేను సర్వాన్ని తెలుసుకోగలవాడిని, నేను సదా ముక్తుణ్ణి, ప్రాణులన్నింటా ఉండే శుద్ధ చైతన్యాన్ని నేనే, ఎన్నటికీ మరపు అనేది లేకపోవటం వల్ల అద్వైతానందంతో పూర్ణుడిగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానిని కాదు, అజ్ఞానంతో కూడిన పనిని కూడా నేను కాను. అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మ అన్న అథర్వణ వేదానికి చెందిన ఈ మహావాక్యంలోని ఆత్మను నేనే అయి ఉన్నాను. ప్రజ్ఞానమానందం, జ్ఞానమంటేనే ఆనందం అన్న ఋగ్వేదంలోని మహావాక్యపు నిధిని నేనే అయి ఉన్నాను అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అన్న యజుర్వేద మహావాక్యం యొక్క శాశ్వత స్మరణ అంటేనే ఈ విద్య. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దైవహీనుణ్ణి అన్న భావన కలగటమే అదే అవిద్య. ఈ రెండు అనాది పురాతనము అయిన మాయ యొక్క శక్తులు. ఒకదానితో జీవుడికి బద్ధత ఉంటుంది, రెండవదానితో బంధముక్తత లభిస్తుంది. నామరూపాలనే భ్రమంతా మాయకి చెందిన భ్రాంతే. ఈ మాయను వర్ణించటం చాలా కష్టం, దీన్ని దాటి వెళ్ళటం అంతకన్నా మరింత కష్టం. కల్పనకు స్ఫురణ ఎక్కడి నుంచి కలుగుతుందో అదే మాయకు నివాసస్థలం. బంధన, ముక్తి అనే రెండు స్థితులు కల్పన నుంచే ఉదయిస్తాయి. జ్ఞానాదేవతు కైవల్యం అన్న సిద్ధాంతం ఎంతో నిజం. కానీ పాపకర్మలు నశించనంతవరకు జ్ఞానోదయం కాజాలదు. శుద్ధజ్ఞానం కలిగిన వాళ్ల ఇచ్ఛలు, ఆపేక్షలు పారిపోతాయి. వారికి మాయాబంధనం ఉండదు, వికారాలకు కూడా అక్కడ స్థానం ఉండదు. సుఖదేవుడిలాంటి పరమజ్ఞానికి కూడా సంశయాలతో నష్టం కలిగింది. సంశయాల వల్ల అజ్ఞానం ప్రకటమవుతుంది. గురువు లేకపోతే అది దూరం కాదు. జ్ఞానంలో సంశయం దూరితే జ్ఞానిని కూడా అభిమానం మింగుతుంది. పాలతో నిండిన గిన్నెలో పులిసిన గంజి ఒక్క చుక్కపడ్డా అది విరిగిపోయి పాలన్నీ పాడైపోతాయి. కనుక అజ్ఞానాన్ని మొదట తెలుసుకోవాలి. దాన్ని నిరసన చేయటంతో మనసు శుద్ధమవుతుంది. అలా అవగానే ఆత్యంతిక జ్ఞానం ప్రకటమై అభేద సమాధి లభిస్తుంది. ఎవరి ధ్యానం సదా ద్రవ్యం పట్ల, వైభవాల పట్ల ఉంటుందో, ఎవరి మనసు విషయసేవనంతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యాపిల్లల గురించి అఖండ చింతన ఉంటుందో, వాళ్ల జ్ఞానం అజ్ఞానమేనని తెలుసుకోవాలి. అలా ధనంతో, భార్యాపుత్రులతో మోహించబడ్డ మానవులు జ్ఞానులైనప్పటికీ వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. కనుక మానవులు భక్తిహీనులుగా ఉన్నంతవరకు వాళ్ల జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడిందని తెలుసుకోవాలి. ఈ జీవించి ఉన్న ప్రాణికోటి అజ్ఞానంతో చుట్టబడి ఉంది. ఈ అజ్ఞానం నుంచి ముక్తులై జ్ఞానులుగా అయి జ్ఞానానికి అతీతంగా అవటమే నిశ్చయంగా బ్రహ్మరూపులవటం. అజ్ఞానం పోతే జ్ఞానం ప్రకటమవుతుంది. క్షమాహృదయం ఉన్నవారే జ్ఞానులు. దేహాభిమానం కరిగిపోనంత వరకు వాళ్ళు ప్రకృతికి అధీనులుగా ఉంటారు. రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులు, సనత్సనకాదికులైన శ్రేష్ఠ జ్ఞానులు, వాళ్ళ ఆజ్ఞకు ప్రకృతి మాయ దాసి. కానీ ఇతరులను ఆమె భ్రమింపచేస్తుంది. సర్వప్రాణుల హృదయాల్లో ఈశ్వరుడున్నప్పటికీ వారికెవరికీ కూడా తమ ఈ స్థితి గురించి తెలీదు. అలా ఈ మాయ కల్పనకు అందని ఆవరణ బుద్ధిని కప్పేసే శక్తి అయి ఉంది. నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని వదలకపోతే, ఆ హృదయస్థుడిని శరణు అనకపోతే మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ మనన నిధి ధ్యాసలను చేయాలి. శమదమాదులనే ఆరింటి సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఈ జగత్తు నా నుంచి పూర్తిగా వేరు. నేను పరిమితి కలవాడిని, విభజించబడగలవాడిని. నేను అంటే ఈ దేహమే అన్న చిహ్నమే శుద్ధ అజ్ఞానం. జ్ఞానాన్ని ప్రతిపాదించగల వేదశాస్త్రాల్లో పరమకృపావంతులైన భాష్యకారులు అనుబంధ చతుష్టయాన్ని విస్తృతంగా వర్ణించారు. అవి అధికారి, విషయము, సంబంధము, వీటితో పాటు నాలుగవది ప్రయోజనము. ఈ ప్రయోజనం గురించి వివేచిస్తే అజ్ఞానం నశించిపోగల మార్గం తెలుస్తుంది. జీవుడు, బ్రహ్మ, వీటి ఐక్యతే వేదాంతంలోని ముఖ్య విషయం. ఈ ఐక్య సిద్ధాంతానికి అంతర్గతంగా ఉన్న అజ్ఞానం నశించటమే ప్రయోజనం. ఆ మూల అజ్ఞానం యొక్క నివృత్తి అంటే స్వరూప ప్రాప్తి. కనుక నానా రకాల యుక్తులు చేసి అజ్ఞానాన్ని నశింపచేయటం అవసరం. ఎవరి భేదదృష్టి నిరసన కాదో వాళ్ళు జ్ఞానులు కారు. దేహాభిమానం ఉండేవాళ్ల జ్ఞానాన్ని అజ్ఞానమనే అనాలి. స్వయంగా జ్ఞానిని అనిపించుకునేవాడు అయోగ్య కర్మలను ఆచరిస్తుంటే అతని ప్రజ్ఞ తగలబడినట్లే. అతన్ని నిద్రించే కుంభకర్ణుడని అనాలి. ఎవరి ప్రవర్తన వేదాలకు విరుద్ధంగా ఉంటుందో, ఎవరు వర్ణాశ్రమ నియమాలు పాటించరో, వారి చిత్తశుద్ధికి సాధనం వారి అవిద్యను నశింపచేయటం ఒక్కటే. సత్వరజస్తమో గుణాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలనే విషయ వికారాలతో జననేంద్రియాలు, నాలుకతో బ్రహ్మదేవుడు మొదలైన వాళ్లంతా మోసపోయారు. జగత్తులోని సమస్త జంగమ ప్రాణులు అనాదికాలం నుంచి అవిద్య మాయలతో చుట్టబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి అజ్ఞానంతో ఆచ్ఛాదింపబడి ఉన్నాయి. ఈ జీవులు అవిద్యతో బంధించబడి ఉన్నాయి. వాటి శుద్ధ రూపం ప్రకటం కావాలంటే అవిద్య, కామము, కర్మలు మొదలైన బంధనాలని తెగిపోవాలి. పాలతో నిండిపోయిన ఆవు స్తన్యాన్ని అక్కడే గోమారు గట్టిగా పట్టుకొని ఉంటుంది. కానీ దానికి రక్తమంటేనే ఇష్టముండటం వల్ల పాలను లెక్క చేయదు. చూడండి, కప్ప, భ్రమరం ఈ రెంటికి కమలమే నివాసస్థలం. కానీ భ్రమరం కమలంలోని పరాగధూళిలో విహరిస్తుంది. కప్ప మాత్రం కమలం క్రింది బురదనే తింటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించినప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతారు. మూర్ఖులకి అజ్ఞానమే జ్ఞానం అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానాన్ని పఠించినా దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అవిద్య నిర్మూలించబడితే బ్రహ్మజ్ఞానం తనంత తానే ప్రకటమవుతుంది. కనుకే అవిద్యను మొదటే ప్రతిపాదించటం అవసరం. బ్రహ్మజ్ఞానం లాంటి పవిత్రమైనది ఈ ముల్లోకాల్లో మరొకటి ఏదీ లేదు. దానికే ఉపదేశించబడగల మహత్వం ఉంది. అది లేకపోతే ఈ జీవితం వ్యర్థం. బుద్ధి మొదలైన వాటి ప్రయత్నాలకు బ్రహ్మయే విషయమైతే ఏదో ఒక్క ఇంద్రియమైనా బ్రహ్మను కనిపింపచేసి ఉండేది. బుద్ధిగ్రాహ్యమతీంద్రియం ఇంద్రియాలకు అతీతం, కానీ బుద్ధికి గ్రాహ్యం. గీత 6:21 శ్లోకం. ఈ వాక్యాన్ని చూడండి. స్మృతి, గీత బ్రహ్మను బుద్ధితో తెలుసుకోగలమని అరిచి చెప్పినా శృతికి, వేదాలకు అది అంగీకారం కాదు. బుద్ధి మొదలైన వాటికి ఒకవేళ అభావం, అసలు లేకపోవటం అయితే అది తెలుసుకోవలసినదే ఉండదు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వ భావాన్ని అంగీకరించటానికి చోటే మిగిలి ఉండదు. చూడండి, ఇంద్రియాలతో తెలుసుకోగలదానికే అస్తిత్వం ఉంటుంది, ఇతరాలకు ఉండదు అని అనటం అన్ని చోట్ల ప్రసిద్ధం. కానీ అలా అంటే అప్పుడు బ్రహ్మ అసలే లేదు అన్న అర్థం వస్తుంది. దానివల్ల అంతా అనర్థమే అవుతుంది. ఎంతో లోతైన విచారపూర్వక దృష్టితో చేసిన సాంప్రదాయిక అర్థాన్ని బట్టి బుద్ధి నిరంతరం ఉండే సద్వస్తువు. అది నశించిపోయినప్పటికీ అదక్కడ అస్తిత్వపు అనుభవ రూపంతో ఉంటుంది. నిస్సందేహంగా ఆత్మవిశ్వానికి మూలం. కనుక ఏ వస్తువు లయమైనట్లు కనిపించినప్పటికీ దాని అస్తిత్వం సదా ఉంటుంది. కుండను రాయితో పగలగొట్టినప్పుడు ఆకారం నశించిపోయి కుండ పెంకులు మిగిలిపోతాయి. కుండ ఆకారం నశించినప్పటికీ కుండ పెంకులు శాశ్వతంగా ఉండిపోతాయి. కుండ యొక్క కార్యం నశించిపోయినప్పటికీ కుండ అస్తిత్వం నశించదు. కుండ పెంకులు కుండ శాశ్వతతకు కారణమవుతాయి. దాని ఆకారాన్ని అంగీకరించటంలో కార్యం యొక్క అస్తిత్వపు అంశం అందులో మిగిలి ఉంటుంది. ఏ రకమైన కార్యమైనా అది విసర్జించబడిన తరువాత చివరికి ఎన్నటికీ శూన్యమవదు. లయం అనేదే ఎల్లప్పుడూ అస్తిత్వ నిష్ట. లయం అయినప్పటికీ ఆ వస్తువు అస్తిత్వం సూక్ష్మరూపంలో సదా ఉండిపోతుంది. దీనికి ప్రామాణికం చక్కని బుద్ధి లేదా సత్ప్రవృత్తి, ఇవి సత్యమనే అనుభవం కింద దాక్కుని ఉంటాయి. సమస్త తీర్థాలు పవిత్రమైనవే, కానీ జ్ఞానమన్నది పరమపవిత్రమైనది. ఈ బ్రహ్మజ్ఞానం లేని భజనలు, పూజలు అన్నీ వ్యర్థం. అవిద్యతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటమనేది ఈశ్వర భక్తి లేకుండా కలుగదు. భక్తి లేకుండా జ్ఞానం కలుగదు. కనుక ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని, దాని వర్ణనని వింటే దాని బంధనం నుంచి ముక్తి కలుగుతుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురుకాళ్లతో పుట్టినవాడి కళ్లకు అంజనం పెడితే అతని కళ్ళకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానమంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. దానికి మూలకారణం అజ్ఞానాన్ని నివృత్తి చేయటమే. ఈశ్వర భక్తి లభించకపోతే మాయాశక్తిని దాటిపోవటం అసాధ్యం. జ్ఞానము, అజ్ఞానము పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. ఎసరు నీటిలో ఉడకపెట్టడానికి రాళ్లను ఏరిపారేసి కేవలం బియ్యాన్నే తీసుకున్నట్లు అన్ని చోట్ల అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడన్న భావనతో జ్ఞానయజ్ఞం మొదలైన ఉపాసనలు చేసి విశ్వతోముఖుడైన శ్రీకృష్ణుణ్ణి చూసేవాళ్లు జ్ఞానం కోసం అజ్ఞానాన్ని దగ్ధం చేసేస్తారు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞం యొక్క స్వరూపాన్ని గమనించండి. అహం బ్రహ్మాస్మి అన్నదే ఇందులోని బలిపీఠం అయి ఉంది. పంచమహాభూతాలు ఇందులోని యజ్ఞమండపం. జీవశివుల్లోని భేదమే పశుబలి. ఐదు ఇంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఇవే యజ్ఞోపచార సామగ్రి. మనసు, బుద్ధి అనే కుండంలో జ్ఞానాగ్ని అంటించబడుతుంది. జీవుడు యజ్ఞం చేసే యజమాని. అతను అజ్ఞానమనే నేతిని ఆహుతిగా ఇస్తాడు. దానివల్ల ఆత్మానందరసంలో నిమగ్నమైన ఆ జీవుడికి యజ్ఞమైన తరువాత చేసే అవభృత స్నానం అవుతుంది. అంటే తాత్పర్యం, అజ్ఞానమనే నేయి లేకుండా జ్ఞానమనే అగ్ని ఎన్నటికీ అంటుకోదు. జీవశివుల భేదాన్ని దగ్ధం చేస్తే కాని వారి ఏకాత్మత జ్ఞానం ప్రకటం కాదు. స్వచ్ఛమైన అద్దం దుమ్ముతో కప్పబడినట్లు, అగ్నికెరట ప్రకాశం పొగతో వ్యాపించబడినట్లు, అలాగే కామక్రోధాలచే స్వాధీనం కాబడ్డ జ్ఞానం అజ్ఞానంతో ఆచ్ఛాదించబడుతుంది. చంద్రబింబాన్ని రాహువు మింగినట్లు, నాచు నీటిని కప్పేసినట్లు, అలాగే స్వయం ప్రకాశకమైన జ్ఞానాన్ని ఈ మాయ ఆచ్ఛాదిస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానులు బుద్ధిభ్రష్టుపట్టి వాళ్ళు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినప్పటికీ దాన్నించి తప్పించుకోలేరు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. వానప్రస్థం స్వీకరించిన వారు మళ్లీ గృహస్థాశ్రమం వైపు తిరుగుతారు. చేయరాని పనులు అవశ్యం చేస్తారు. అధికంగా అసహ్యించుకోవలసిన వస్తువునే ఇష్టమైనది అంటూ స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తొలగించుకున్నవారే దైవయోగంతో పాపాలు చేయటానికి ప్రవృత్తమవుతారు. అలాంటి స్థితినేమనాలి? జ్ఞానుల జ్ఞానమంటే ఇదేనా? గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా సహించరాని వారే ఉన్నప్పటికీ వారు కూడా దీపాన్ని చూసి మోసపోయిన మిడతలాగా తాము చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోవటాన్ని విస్మరిస్తారు. పాపం చేయటం అజ్ఞానమని వాళ్ళకి పూర్తిగా తెలుసు. కానీ కామవాసన వారిని అందుకు ఉద్యుక్తం చేయగా ఆ జ్ఞానాన్ని వాళ్ళు లెక్క చేయరు. ఇదంతా కర్మల సముదాయం, అంటే కామం విషయ వాసన యొక్క పని. కామం అన్ని అనర్థాలకి మూలకారణం. కామమే క్రోధంగా రూపాంతరం చెందుతుంది. కామానికి ఏదైనా అవరోధం కలిగితే దానివల్లే ఆ కామం క్రోధంగా అవుతుంది. అదే అడుగడుగునా మోక్షానికి అవరోధంగా పరిణమిస్తుంది. జ్ఞానానికి అడ్డొచ్చే వృత్తి ఇదే. జీవుడికి కామక్రోధాల బాధ పట్టుకొని ఉంటుంది. ఇవి జ్ఞానపంక్తిలో బ్రహ్మస్వరూపం వద్ద సదా నివసిస్తాయి. అవి నీరు లేకుండానే ముంచేస్తాయి, అగ్ని లేకుండానే దగ్ధం చేస్తాయి, శస్త్రాలు లేకుండానే చంపుతాయి, త్రాడు లేకుండానే బంధిస్తాయి. వాటి ముందు జ్ఞానులు కూడా నిలబడలేరు. జ్ఞానులను కూడా పందెం కట్టి అవి పరాభవిస్తాయి. వాటికి మహాప్రళయం సృష్టించగల సామర్థ్యం ఉంది. అవి ప్రాణులను దొంగచాటుగా మింగేస్తాయి. చందనవృక్షమూలంలో కాలసర్పం చుట్టుకొని ఉన్నట్లు కామక్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయట నుంచి చుట్టేసి ఉంటుంది. ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవే కామవాసనకి నివాసస్థానాలు. దానివల్లే జీవుడి జ్ఞానం కప్పబడిపోతుంది. ఆ జీవుడిని ఇది మోహింపచేస్తుంది. ఒకవేళ నీవు చందనాన్ని కోరుకుంటే ఆ సర్పాన్ని నశింపచేయాలి. కామక్రోధాల ఆచ్ఛాదన తొలగించి జ్ఞాననిధిని పొందాలి. సర్పాన్ని నాశనం చేయకపోతే పాతిపెట్టిన ధనం లభిస్తుందా? దుష్టసర్పాన్ని నశింపచేయకపోతే ఎవరికైనా చందనం లభిస్తుందా? అలాగే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము లభించాలంటే మాయ తెరను దూరంగా తొలగించటమొక్కటే సాధన. కనుక మొదట ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు కామక్రోధాలు నశించిపోతాయి. జీవుడు కామక్రోధాల అధీనంలో ఉంటాడు. జ్ఞానానికి అజ్ఞానం ఆచ్ఛాదనగా ఉంటుంది. దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉంటాయి. దానికన్నా మనసు అత్యంత సూక్ష్మం. మనసు కంటే బుద్ధి మరింత సూక్ష్మంగా ఉంటుంది. బుద్ధికన్నా పరమాత్మ అన్నింటా సూక్ష్మంగా ఉంటాడు. సాంసారిక ధర్మాలకు అతీతంగా ఉండే అన్నింటిలోకి పరమసత్యమైన అత్యంత హితకారకుడు పరమాత్మే. ఆయనే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ, బుద్ధ, నిత్యముక్తత ఇవే అభేదస్థితిలో ఉండే ఆయన తత్వం. ఆయనే పరమానందంలో ఉత్పన్నమైన అంతర్యామి చైతన్య పంచీకరణ. మహాభూతాలంటే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. వీటిని ఒక్కొక్కదాన్ని 5 భాగాలుగా చేసి ఆ 25 భాగాలను ఓ ఖచ్చితమైన ప్రమాణంలో కలపటం అనేదే మాయారూప దర్శనం. అది తెలుసుకోవటం అధ్యారోపం, సత్యబ్రహ్మకి మిథ్యాజగత్తుని ఆరోపించటం. అపవాదం, ఈ ఆరోపణ పూర్తిగా మిథ్యా అని తెలుసుకోవటం. ఈ ఒక్కటే సాధనం. పంచీకరణ అయి కలవని అలాంటి సూక్ష్మ పంచమహాభూతాలు, భూతాల పంచీకరణ అయ్యిందంటే వాటికి స్థూలత ప్రాప్తిస్తుంది. వాటిని పంచతన్మాత్రలంటారు. వాటి పని ప్రాణము, ఇంద్రియాలు, మనసు, బుద్ధులను ఆత్మ అనే సూక్ష్మ శరీరానికి తీసుకురావటం. పంచీకృత పంచమహాభూతాల నుంచి విరాట్ పురుషుడు దహిస్తాడు. ఈ విశ్వమంతా వ్యాపించిన ఈ ఆత్మస్వరూపాన్ని జ్ఞానులు విరాట్ పురుషుడని అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం స్వరూపంలోని అజ్ఞానమే. ఆ కనిపించే అవ్యక్త శరీరమంటే ఆత్మ యొక్క కారణ శరీరం. చైతన్యాన్ని ప్రతిబింబింపచేసే కారణ శరీరం కేవలం అజ్ఞానం వల్లే ఉత్పన్నమవుతుంది. దానికే అవ్యాకృత లేదా అవ్యక్తమనే పేరుంది. ఆత్మ అజ్ఞానానికి ఇదే కారణం. అది అవయవరహితంగా ఉండొచ్చు, అవయవాలతో కూడా ఉండి ఉండొచ్చు, లేదా రెండూ లేకపోవచ్చు. బ్రహ్మ ఆత్మల ఐక్యతకు చెందిన జ్ఞానం కలిగితే ఈ దేహం నశిస్తుంది. స్వస్వరూపంలో ఉండటానికే మోక్షమనే పేరుంది. ఇది కాక మోక్షమంటూ వేరే ఏదీ లేదు. స్వస్వరూపంలో ఉండటమే మోక్షం. కేవలం బ్రహ్మ ఆత్మల ఏకత్వం గురించిన జ్ఞానం కలిగితే అజ్ఞానం నిరసించబడుతుంది. కనుక అజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దాన్ని గురించి వర్ణించటం అవసరం. అవిద్యతో అది పుష్కళ భాగాలుగా విభజించబడి దానివల్ల బ్రహ్మకి బహుత్వం వచ్చింది. దానికి సత్ అనే పేరు పెట్టబడింది. ఆ ప్రకారంగా అది మాట్లాడటానికి విషయం అయ్యింది. మూలంలో అది నిజంగా ఇంద్రియాల అవగాహనకు అందదు. అయినా వాక్కు ద్వారా దాన్ని బుద్ధితో తెలుసుకోగలిగేలా చేసినప్పుడే అది మనసులో ప్రవేశిస్తుంది. ఓంకారం ఆకారానికి వస్తుంది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానించటంతో పాటు ఈశ్వర స్మరణ చేస్తూ దేహాన్ని వదిలేసిన వారు సార్థకులు. చూడండి, గీత 8వ అధ్యాయం 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ య ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. ఓం అనే ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరిస్తూ అంటే నన్ను ఎడతెగక స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారికి ఉత్తమ గతి లభిస్తుంది. సరే, ఈ నోటితో మాట్లాడగలిగిన బ్రహ్మ అంటే ఓంకారం నుంచి అవ్యక్తం ఉదయిస్తుంది. అవ్యక్తం నుంచి మహత్తత్వం. సాంఖ్యలోని 25 తత్వాల్లో 2వ తత్వం అంటే విశుద్ధ సత్వమయ చిత్తం పుడుతుంది. దాని కడుపున అహంకారం ఉత్పన్నమవుతుంది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు, వాటి నుంచి పంచమహాభూతాలు వస్తాయి. చివరికి ఆ పంచమహాభూతాల కడుపునే ఈ జగత్తు నిశ్చయంగా జన్మిస్తుంది. అవిద్య, మాయ, వీటి రూపాలను దర్శించటమే ఈ జగత్తు అనే దృశ్యానికి చిహ్నం. ఈ అవిద్యను నిరసించటానికి అజ్ఞాన వివేచన ఆవశ్యకం. అత్యంత విశుద్ధము, నిర్మలము అయిన చిన్మాత్ర శుద్ధ జ్ఞానయుక్త కేవల స్వరూపానికి దానికంటే వేరుగా ఉండే సబల స్వరూపాన్ని కలపలేము. లక్ష్యం లక్షణాలతో తెలుసుకోవటం లేదా సూచించబడటం బ్రహ్మకు వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి. వాచ్యము బ్రహ్మ నుంచి అంటే ఓంకారం నుంచి వేరుగా ఉంటుంది. కనుక ఈ అజ్ఞానపు తెరను ఉపదేశశక్తితో దూరంగా నెట్టేయాలి. నిద్రలో కలొచ్చినప్పుడు మెళకువతో ఉండే మనసు కళ్ళు లేకపోయినా కూడా త్రిభువనాలనన్నింటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అవిద్య. నిజానికి వస్తువేమో ఒకటి, కానీ అది మరొకలా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా కనిపిస్తుంది, ముత్యపు చిప్ప వెండిలా భాసిస్తుంది. నిజానికి కేవలం అవి సూర్యకిరణాలు, కానీ మానవులు దాన్ని మృగజలమంటారు. కేవలం అది మాయ ఆడే ఆటే. జ్ఞానులు కూడా దీని ముందు ఓడిపోతారు. అంటించబడిన కాగడాన్ని చేత్తో గిరగిరా తిప్పినప్పుడు అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. మాయ చేసే గొప్ప చమత్కారమే అది. చూడబోతే అది నిజానికి అగ్ని. అగ్ని కంకణం అనేది అక్కడుండదు. కానీ మాయామోహం అనేది లేని సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ ప్రకారంగా నిశ్చయం కలిగితే భ్రమ పోతుంది, సంసారం లయిస్తుంది. నేను దేహాన్ని, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అనే భావనంతా అనవసరపు కష్టం. పుత్రులు, పశువులు మొదలైన తృష్ణాపాశాలు ఎంతగానో చుట్టేయటం వల్ల జ్ఞానులు, పండితులు అనబడేవారికి అణుమాత్రమైన సుఖం కలగదు. మేము శాస్త్రప్రవీణులం, ప్రజ్ఞానవంతులం, మాలాంటి వారు జగత్తులో మరొకరు లేరు అని వాళ్ళకి మనసులో గొప్ప అభిమానం ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. దాన్నే మాయ, అజ్ఞానం, అవిద్య ప్రధాన ప్రకృతి అంటారు. దాన్ని జ్ఞానులు ఆరంభంలోనే నిరసన చేస్తారు. అప్పుడు జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానమైతే స్వయంగానే వ్యక్తమవుతుంది, అది ఉపదేశించబడదు. అజ్ఞానం నశిస్తే జ్ఞానం తనంత తనే గొప్పగా ప్రకటమవుతుంది. తేజోపుంజాలు వెదజల్లే ఒకనొక రత్నం చెత్తకుప్ప అడుగున ఉంటుంది. సంవత్సరాలు గతించిపోతే ఆ తర్వాత దాని గుర్తు కూడా మాసిపోతుంది. కర్మ ధర్మ సంయోగంతో అది ఎప్పుడైనా చేతికి లభిస్తే కాంతి దీపికలు గుబాళించేదాని తేజస్సంతా రాళ్లతో, మట్టితో కలవటం వల్ల కోల్పోయినట్లు కనిపిస్తుంది. కానీ దాన్నే శుభ్రంగా కడిగి పైనున్న మాలిన్యాన్ని తొలగిస్తే దానికి మునుపటి తేజస్సు వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది జ్ఞానావస్థ. మాలిన్యం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది. మాలిన్యాన్ని కడిగేస్తే రత్నం సహజంగా మెరుస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపచేసి సత్వశుద్ధిని ప్రాప్తింపచేయగలదిగా ఉంటుంది. అదే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయగలది. ఈ జగత్తు అంటే మాయాబజారు. అక్కడ నకిలీ వస్తువులుంటాయి. దాన్ని నిజమనుకునే కొనుగోలుదారులు ఎందరో ఉంటారు. దానివల్ల నకిలీ వస్తువులను ఏరి పక్కన పెట్టడంలో గొప్ప గొప్ప వాళ్ల బుద్ధి అలసిపోయింది. దేనివల్ల మోసం జరుగుతుందో ఆ చిహ్నాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందుకే అది తెలిసిన వాళ్లను లేదా జ్ఞానులను వెంట తీసుకెళ్ళాలి. నకిలీ వస్తువు నిజమైన వస్తువులా కనిపించినా దాన్ని చూడగానే వారికి నిజం తెలుస్తుంది. అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం పోయాక జ్ఞానం మిగులుతుంది. మాయ సహజంగా నిరసింపబడుతుంది. మిగిలిన జ్ఞానం అంటేనే సద్వస్తువు అని తెలుసుకోవాలి. ఎదురుగా కనిపించే వస్తువుకి సాక్ష్యం అక్కర్లేదు. బుద్ధి అనే కళ్ళు చక్కగా మెరుస్తున్నప్పటికీ కల్పన అనే అంధకారంతో అవి ఆచ్ఛాదించబడి ఉంటాయి. అంధకారం గురించి బోధ అయితే ఆ ఆచ్ఛాదన దూరమై బుద్ధి అనే కళ్ళకి మిగిలిన జ్ఞానమంతా స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి దారిలో ఏదో ఓ దండ పడి ఉంటుంది. కానీ అది సంధ్యాకాలపు మసక చీకటి అవటం వల్ల దృష్టికి పాములా కనిపిస్తుంది. దానికి కారణం అజ్ఞానమనే తెర. జేబులో ఉన్న గుప్త దీపాన్ని తీసి వెలిగిస్తే అజ్ఞానం నశిస్తుంది. దండ అసలు స్వరూపం ప్రకటమవుతుంది. దాని సర్పం అనే గుణం తనంత తనే నశిస్తుంది. అప్పుడు అజ్ఞానదోషాన్ని పోగొట్టటానికి ఉపదేశమొక్కటే ఉపాయం. అందుకే జ్ఞానులు తమ శరీరాన్ని క్షీణింపచేసి అజ్ఞానం అంటే ఏమిటో దాన్ని ఉపదేశిస్తారు. సంసారంలో ఉంటున్నప్పుడు ప్రారబ్ధవశాన ఆయా సందర్భాల్లో అనుభవించటానికొచ్చిన భోగాలు అజ్ఞానంతో జరిగే కర్మల వల్లనే వస్తాయి. వీటిని మొదట్లోనే తెలుసుకోవాలి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మం. జ్ఞానమే సత్యం. బ్రహ్మ అంటే అనంతం, అంటే శాశ్వతుడు. అవిద్య, మాయా అనేది పూర్తిగా భ్రమ. అది నశించిపోయినప్పుడే భ్రమాత్మక జ్ఞానం దూరమవుతుంది. దేహాభిమానం పోని వారిని సజ్ఞానులని ఎలా అనాలి? అభిమానానికి స్థానం మూర్తీభవించిన అజ్ఞానం. దాన్ని మాయా అనే వరదలంటారు. దానిలో ఈ జగత్తు లీనమైపోతుంది. మనసుని భ్రమింపచేసే సంసారానికి మూలాధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచే అది ఉదయిస్తుంది. దీని వైభవం కూడా అజ్ఞానం నుంచే పుడుతుంది. ఏకత్వం దగ్గర అనేకత్వపు భావన ఉంటుంది. దానికి మూలస్థానం కూడా అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో ఉన్న తాడు, తాడు అయి ఉండి కూడా పాముగా కనిపిస్తుంది. ఎంతో భీతి కలుగుతుంది. పాము కనిపించటం కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం నశించకపోతే మనసు భయం నుంచి బయటపడదు. కొందరికి పూలదండలా అనిపిస్తుంది, కొందరి కళ్ళకి కర్రముక్కలా కనిపిస్తుంది. మొత్తానికిదంతా భ్రాంతే. అది అధీనంలో ఉంచుకోబడని మిథ్యాజ్ఞానం యొక్క చెడు పరిస్థితి. వేదశాస్త్ర వచనాలను అనుకరించి ఆస్తిక్య బుద్ధిని పెట్టుకునేవారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. జన్మజన్మాంతర నాస్తికులు దానికి అధికారులు కావటం అసాధ్యం. విరుద్ధ దృష్టితో చూసే జనులకు చరాచర విశ్వం విశ్వాత్మ అంటే విశ్వరూపి పరమేశ్వరుడి రూపంతో కనిపించదు, విశ్వరూపంతో కనిపిస్తుంది. అది వాళ్ల అపార్థం వల్లనే. వారి జనన మరణ పరిభ్రమణ సమాప్తి కాదు. వారికి బ్రహ్మతత్వం దుర్గమం. అది అధికారులకు ఎంతో సులభం. ఇక్కడ ప్రవచనం వల్ల ప్రయోజనం ఉండదు. లేక అనేక వేదాలపై అధికారం, లేక అనేక గ్రంథాల అర్థాన్ని ఔపోసన పట్టగల బుద్ధి, లేక అనేక గ్రంథాలను పఠించటం, బహుశ్రుతత అనేక విషయాలను వినటం కూడా పనికిరావు. శబ్దాల వల్ల శాబ్దిక జ్ఞానం కలుగుతుంది, కానీ దానివల్ల నిజమైన వస్తువు బ్రహ్మజ్ఞానం గురించిన జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యానిత్యాల్లోని భేదం తెలుసుకోవటానికి ఉత్తమ శక్తి ఉంటుంది, కానీ వస్తువు వాళ్లకి స్వాధీనం కాదు. షడ్దర్శనాలు అలసిపోయాయి, ఇప్పటికీ వాదిస్తూనే ఉండిపోయాయి. అయినా ఆత్మవస్తువు తన స్థానంలోనే ఉండిపోయింది. అది శబ్దాల్లో ఎన్నటికీ చిక్కుకొని ఉండదు. గొప్ప శబ్ద పండితులు అయినప్పటికీ సద్వస్తువు అనే సూర్యుడి ముందు వాళ్ళు మిడుగురు పురుగులవుతారు. ఒకసారి వస్తువు అంటే బ్రహ్మ ప్రాప్తిస్తే శబ్దజాలం కరిగిపోతుంది. జగత్తులో చీకటి రాత్రిలో దీప ప్రకాశంతో పనులన్నీ జరుగుతాయి, కానీ సూర్యోదయం కాగానే పగటివేళ దీపాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారు? అయినా చదివే విషయం కానీ దాన్ని ఎలా ఉపదేశించటం? కనుక ఉదాహరణలతో కథలను చెప్తుంటే వక్తలకి అజ్ఞాన నిరసనమే ధ్యేయం కావాలి. ఆస్తిక్య బుద్ధితో ఉపాసిస్తే ఆత్మ ప్రసన్నమై ఆత్మతత్వ భావాన్ని ప్రకటన చేస్తుంది, ఉపాసకులకు అది ప్రాప్తిస్తుంది. ఆత్మ వద్ద పరమాత్మను ధ్యానం చేసే ఇద్దరిలో అభేదరూపంతో అనుసంధానం చేసి ఉపాసన చేస్తే ఆత్మ స్వయంగా ఉపాసకుడి పట్ల ప్రసన్నురాలవుతుంది. దానికోసం మరో సాధన అవసరపడదు. ఆత్మను స్వయంగా ప్రసన్నం చేసుకోవాలి. సాధకులు ఆత్మపై దృష్టి పెడితే ఆత్మ తనంత తాను వారి పట్ల ప్రసన్నురాలవుతుంది. చూడండి, కఠోపనిషత్తు 1:2, మంత్రం 23, ముండకోపనిషత్తు 3:2, మంత్రం 3. నాయమాత్మా ప్రవచనేన లభ్యోనం మేధయాన బహునాశ్రుతేన యమే వైశ్యవృణుతే తేన లభ్యస్తస్తైవ ఆత్మవిభృణుతే తమస్వామ. ఈ ఆత్మ అంటే పరబ్రహ్మ పరమాత్మ ప్రవచనంతో అంటే నానా రకాల వర్ణనలతో, తర్కశీల బుద్ధితో, లేదా అనేక గ్రంథ పఠనలతో, లేదా శ్రవణంతో ప్రాప్తించదు. ఆ ఆత్మను స్వీకరించిన వాళ్లకే అది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆత్మ తన నిజస్వరూపాన్ని స్వయంగా ప్రకటిస్తుంది. గ్రంథంలోని విషయం ముగిశాక వక్త శ్రోతలను ప్రార్థిస్తున్నాడు. వినమని బాధ పెట్టినందుకు వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఈ సాంప్రదాయం అన్నిచోట్ల ఉంది, కానీ ఈ సచ్చరిత ఆ పద్ధతిని అనుసరించలేదు. ఎందుకంటే దానికి కర్తృత్వం నా తలమీద లేదు. సాయిబాబా స్వయంగా నా చేతికి కళాన్నిచ్చి తమ కథను వ్రాయించుకున్నారు. కనుక నేను గ్రంథకర్తను కాదు. ఇక్కడ ఎవరూ నా శ్రోతలు కాదు. ఒకవేళ శ్రోతలను నేను క్షమించమని అడిగితే గ్రంథానికి కర్తృత్వం నా తలమీదొచ్చి పడుతుంది. నాకది అలంకారం కాదు. నా దేహానికి దోషం కూడా పట్టుకోదు. ఎక్కడ సాయియే కర్తో అక్కడ ఆ విషయం కూడా ఆయన కృపతోనే ముగుస్తుంది. సాయిబాబా అనుమతి తీసుకుని ఆయన చెప్పినది అందరూ వినాలని నేను అజ్ఞానాన్ని నివేదించటం గురించి వ్రాశాను. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ గౌరవాన్ని ప్రకటించటానికి నా మనసులో ప్రవేశించి గురుదేవులు విషయం యొక్క అర్థాన్ని ప్రకాశింపచేశారు. ఈ గ్రంథాన్ని దూషించినవారు లేక దీన్ని భూషణంగా అనుకున్నవారిద్దరూ కూడా నాకు పూర్తిగా వందనీయులు. సాక్షాత్తు వారు నారాయణ స్వరూపులే. భక్తుల శ్రేయస్సు కోసం స్వయంగా తమ చరిత్రను రచించి ఈ హేమాడ్ పంత్ చేతిని పట్టుకొని శ్రీ సాయిబాబా ఈ చరిత్రను వ్రాయించారు. ఆయన శరీరాన్ని ధరించటం ఈ లోకాన్ని అనుగ్రహించటం కోసమే, కుతర్కాన్ని, తలబిరుసుతనాన్ని ఖండించటం కోసమే, లోకంలో ఆదర్శాన్ని నెలకొల్పటం కోసమే. కనుక హేమాడ్ పంత్ ఆయన చరణాలకు అనన్యభావంతో సాష్టాంగపడుతున్నాడు. రాబోయే రసభరితమైన కథను వినటం కోసం శ్రోతలు ఏకాగ్రచిత్తులు కమ్మని విన్నవిస్తున్నాడు. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని అజ్ఞాన నిరసనమనే పేరుగల 50వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 50వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయం దీనికి ముందు అదే విషయం గురించి చెప్పబడిన 39వ అధ్యాయం, ఈ రెండూ కూడా ఎంతోమంది భక్తులకు అర్థం కాలేదు. మొదట్లో నాకు కూడా అది కష్టమనిపించింది. తరువాత సంస్కృత భాష, గీత, ఉపనిషత్తులు లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అభ్యసించిన తర్వాత బాబా కృప వల్ల దీనిలోని చక్కని భావార్థం నాకు అర్థమైంది. దాన్ని సాయి భక్తుల కోసం సాధ్యమైనంత సరళ భాషలో ఆ సారాంశాన్ని ఈ క్రింద ఇచ్చాను. గీతలో 4వ అధ్యాయంలోని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్న 34వ సంస్కృత భాషా శ్లోకానికి అర్థం చెప్పి సాయిబాబా భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించారు. అశిక్షితులు, పల్లెటూరివారు అయిన ఆ ఫకీరుకి సంస్కృత భాషలోని వ్యాకరణ సహిత జ్ఞానం ఎక్కడ కలిగింది? గీతలాంటి గ్రంథంలోని తత్వజ్ఞానానికి గూఢార్థం ఎలా తెలిసింది? అయితే అందులో ఆశ్చర్యం లేదు. మహాత్ములకి అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా జగత్తులోని విషయాలన్నిటినీ గురించిన సంపూర్ణ సవిస్తర జ్ఞానం ఉంటుంది. బాబా ఆ సందర్భాన్ని అలా కల్పించింది తమ జ్ఞాన ప్రౌఢిని ప్రదర్శించటానికి కాదు. నానాసాహెబ్ చాందోర్కర్కి సంస్కృత భాష గురించి ఉన్న అహంకారాన్ని తొలగించటానికే. అక్కడున్న భక్తుల అజ్ఞానాన్ని నశింపచేసి జ్ఞానాన్నెలా పొందాలన్న విషయాన్ని బోధించటానికే బాబాకి భక్తులకిది చెప్పాలన్న ఆలోచన వచ్చింది. సరే, ప్రస్తుత సంస్కృత శ్లోకానికి సరళమైన అర్థం ఇది. గురువు పాదాలకి ప్రణిపాతం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి ఆదరపూర్వకంగా ఆయన్ని ప్రశ్నిస్తే జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా దీని భావార్థాన్ని చక్కగా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, జ్ఞానం అనే మాటకు బదులు అక్కడ అజ్ఞానం అనే మాటను తీసుకోమ్మని చెప్పి గురువు శిష్యునికి జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంటే అది అంత ప్రయోజనకరము, ఫలదాయకము అన్న వినూత్నమైన తత్వాన్ని అందరికీ ఆయన యుక్తమైన పద్ధతిలో చెప్పారు. ప్రణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టె పడినట్లు శిష్యుడు తన శరీరాన్ని గురుచరణాలపై పడేయవలసి ఉంటుంది. తాను స్వయంగా ఎంతో శూన్యంగా గురువే సర్వస్వమన్నట్లు పూర్తిగా నమ్రతతో కాయ, వాచ, మనస, శరణాగతి భావనతో ఉండాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తన శంకను చక్కగా తీర్చుకోవటానికి గురువుని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువుగారిలో ఏదో ఓ పొరపాటును పట్టుకొని ఆయన్ని హేళన చేయటానికో లేదా సహజంగా తమాషాకి ఏదో ఒక ప్రశ్నను వేద్దాంలే అన్నట్లు కాదు. సేవ అంటే గురుపాదాలు నొక్కటం లాంటి సేవలు కాదు. ఆ సేవలో గురువుకి తను మన ధనాలనన్నిటినీ అర్పించాలి. అలాగే ఈ సేవను నేను చేస్తున్నాను. ఆ సేవ చేసేందుకు లేక ఆపేసేందుకు నాకు స్వతంత్రం ఉంది అన్న అహంభావం ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను. దానికి ఆయనే యజమాని కనుక అది ఆయన సేవకే ఉపయోగించాలి. ఆ విషయంలో నాకు ఎలాంటి గొప్పతనము లేదా నిర్ణయం తీసుకునే అధికారము లేవు అన్న వినమ్ర భావన ఉండాలి. జ్ఞానమనేది ఉపదేశించగల విషయం కాదు. అది మానవుల్లో ప్రతి ఒక్కరిలోనూ స్వయం ప్రకాశకంగా ఉంది. అయితే అది అజ్ఞానంతో ఆచ్ఛాదించబడి ఉంది. మాలిన్యం అద్దాన్ని, నాచు శుద్ధ జలాన్ని కప్పేసినట్లు అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఆ మాలిన్యాన్ని లేదా నాచుని తెలివిగలవారు దూరంగా నెట్టేస్తారు. వారికే ఆ స్వచ్ఛమైన ప్రతిబింబం కనిపిస్తుంది లేదా శుద్ధజలం లభిస్తుంది. గురువు ఉపదేశించేది అజ్ఞానాన్ని గురించే అయి ఉంటుంది. దానికి పరిణామమే జ్ఞానం. జ్ఞానం ఉత్పన్నం చేయబడేది కాదు. అది మూలంలో ఉన్నదే. దాన్ని ఉచ్చరించను కూడా లేము. ఉపదేశించబడిన శబ్దాలు వైద్యుడి కత్తిలాగా శిష్యుని కళ్ళలోని శుక్లాలనే పొరను తీసేస్తాయి. అప్పుడు శిష్యుడి కనుచూపు చక్కబడటం మొదలై అతనికి తాను చైతన్యరూపుడినన్న స్పృహ కలుగుతుంది. గురువు ఉపదేశించే, శిష్యుడు వదిలేసే ఆ అజ్ఞానమంటే ఏమిటి? అది ఈ క్రింద ఇవ్వబడిన విధంగా ఉంటుంది. 1. కంటికగుపించే ఈ జగత్తంతా మాయ ఆడే ఆట. అయితే దాన్ని నిజమనుకోవటమే అజ్ఞానం. నిద్రలో కలొచ్చినప్పుడు మేలుకొని ఉండే మనస్సు కళ్ళు లేకపోయినా స్వయంగా అఖిల త్రిభువనాలను అవలోకిస్తుంది. దీనికంతటికీ కారణం అవిద్య. నిజానికి ఉండే వస్తువు ఒకటే, కానీ అది మరోలా కనిపిస్తుంది. త్రాడు పాములా కనిపిస్తుంది, ముత్యపు చిప్ప వెండిలా అనిపిస్తుంది. కేవలం అవి సూర్యకిరణాలే అయినా జనులు వాటిని మృగజలం, ఎండమావులు అంటారు. ఇది మాయ ఆడే ఆట. జ్ఞానులు కూడా దాని ముందు ఓడిపోతారు. అగ్ని అంటించిన కాగడాన్ని చేత్తో గిరగిరా తిప్పినప్పుడది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. అందులో మాయ చేసే గొప్ప చమత్కారం కనిపిస్తుంది. అది నిజానికి అగ్నే. అగ్ని కంకణానికి అక్కడ స్థానం ఉండదు. కానీ మాయ మోహాల వ్యాప్తి, లేనటువంటి సంసారాన్ని ఉత్పన్నం చేస్తుంది. 2. మనం స్వయంగా అనాది, అనంత, సాక్షి, బుద్ధ, ముక్త ఆత్మలమై ఉండి కూడా మేము పరిమితమైన, విభజించబడగల, మరణాధీన దేహులమే అయి ఉన్నామని అనుకోవటాన్నే అజ్ఞానమంటారు. దేహబుద్ధి లేదా దేహాభిమానాల వల్లనే దేహానికి ఆది వ్యాధులొస్తాయి. నిజానికి దేహ చలన వలనాలు, ఆచరణ విధివశాత్తు పూర్వజన్మ నుంచి సంతరించుకున్న స్వభావాన్ననుసరించి ఉంటాయి. సుఖదుఖాలు, యశస్సు అపయశస్సులు, లాభ నష్టాలు లాంటి ద్వంద్వాలు కూడా విధిననుసరించే ఉంటాయి. అయినా కూడా చేసే కర్మలకు మనమే కర్తలమని అనుకోవడం కూడా అజ్ఞానమే. అందువల్లే దుఃఖం కలిగితే మనసులో చింత లేదా అస్వస్థత కలుగుతుంది. సుఖాలొస్తే వాటిపై ఆసక్తి కలుగుతుంది. 3. బ్రహ్మ, సృష్టి, జీవాత్మ, పరమాత్మ వీటిని వేరు అని అనుకోవటం కూడా అజ్ఞానమే. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మే. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ బ్రహ్మే అయి ఉంది అన్న వేదవాక్యాల మీద విశ్వాసం పెట్టకపోవటం కూడా అజ్ఞానమే. 4. పైకి మాత్రం సాత్వికత మీద కోరిక, కానీ మనసు ఎప్పుడూ సంశయాలతో నిండి ఉండటం, ఒక్క క్షణం కూడా అవమానాన్ని సహించలేకపోవటం. 5. కడుపులో మాన సన్మానాల గురించి, కీర్తి గురించి తీవ్రమైన కోరిక పెట్టుకుని పైకి ధ్యానస్థులై ఉన్నట్లు నటించటం, లోపల కామక్రోధాలు గర్జిస్తూ ఉండటం. 6. లోపల అన్ని రకాల దుష్టకర్మలు చేస్తూ సదాచరణకు చోటే లేకుండా వివేకం ఏమాత్రం లేకపోవటం, కానీ బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శించటం. 7. శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాల వెనుక ఇంద్రియాలు పడితే వ్యర్థంగా శక్తి ఖర్చవుతుంది, అడుగడుగున అధోగతి భీతి ఉంటుంది. శబ్దము స్పర్శ రూపము మొదలైన 5 విషయాలకు సంబంధించిన సుఖం చివరికి దుఃఖమే. శబ్ద విషయానికి హరిణం మైమరిచిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవించి అంకుశపు పోట్లను సహించవలసి వస్తుంది. రూపం విషయంలో కీటకం మైమరిచిపోయి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయ సుఖాన్ని ఉపభోగిస్తుంది, వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. భ్రమరం గంధ విషయంలో చిక్కుకుని కమలం పూరేకుల్లో బందీ అయిపోతుంది. ఒక్కొక్క విషయం వల్ల ఇంత అనర్థం వచ్చినప్పుడు, 5 విషయాలు ఏకత్రమైనప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుందో. ఇవైతే పశుపక్షులు, జలచరాలు. అయితే తెలివున్న మానవ ప్రాణులు విషయాల వెనకపడి వాటి దుస్థితిని అనుకరిస్తారు. దీనికన్నా అజ్ఞానమేమిటి? 8. ఎవరి లక్ష్యం సదా ద్రవ్యము వైభవాల వైపే ఉంటుందో, ఎవరి మనసు విషయాలతో అసంతృప్తిగా ఉంటుందో, ఎవరికి తన భార్యాపుత్రుల గురించి అఖండ చింతన ఉంటుందో, వారిది జ్ఞానం కాదు అజ్ఞానమే అని తెలుసుకోవాలి. అలా ధనంతో భార్యాపుత్రులతో మోహింపబడిన మానవులు జ్ఞానులైనా వాళ్ళు తమ హితాన్ని తెలుసుకోలేరు. 9. అవిద్యతో మాయతో చుట్టబడిన జీవులు అజ్ఞానం వైపు పాపం వైపు ఆకర్షింపబడతారు. ఆవు స్తన్యం పాలతో నిండి కారిపోతూ ఉంటుంది. అక్కడే ఉండే గోమారు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది, కానీ రక్తాన్నే ఇష్టపడే గోమారు పాల గురించి పట్టించుకోదు. కప్పకి భ్రమరానికి కమలమే అందమైన ఇల్లు, కానీ భ్రమరం సౌరభాలు గుబాళించే కమలంలోని పరాగాల్లో విహరిస్తుంది. అయితే కప్ప కమలం కింద ఉండే బురదనే ఆహారంగా తీసుకుంటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ మూర్ఖులు అజ్ఞానం వైపే లాగబడతారు. మూర్ఖులకు అజ్ఞానమే జ్ఞానంలా అనిపిస్తుంది. వారి ముందు జ్ఞానపఠనం జరుగుతున్నా దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. 10. కామక్రోధాల వల్ల పెద్ద పెద్ద జ్ఞానుల బుద్ధి భ్రష్టమైపోయి వాళ్ళు అధోగతికి పోతారు. ఉపాయం గురించి తెలిసి తప్పించుకోలేరు. మనసుకేం తోస్తే అదే చేస్తారు. చేయకూడని వాటిని తప్పక చేస్తారు. ఏ వస్తువు గురించి మొదట అసహ్యం అనిపిస్తుందో అదే వస్తువుని ఇష్టపడే మనుషులు వాటిని స్వీకరిస్తారు. ప్రయత్నపూర్వకంగా పాపాలను తప్పించుకునే వాళ్లే దైవయోగంతో పాపాలు చేయటంలో ప్రవృత్తులవుతారు. ఒకవేళ గొప్ప జ్ఞానులై ఉండి పాపపు నీడను కూడా కోరనటువంటి వారైనప్పటికీ దీపాన్ని చూసి మైమరచే కీటకంలా చేసే పనుల్లో మంచి చెడులను తెలుసుకోలేరు. పాపాలు చేయటమే అజ్ఞానమని వాళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే కామవాసన ప్రకోపించటం వల్ల జ్ఞానాన్ని వారు పట్టించుకోరు. 11. చందన వృక్షమూలంలో చుట్ట చుట్టుకుని ఉండే కాలసర్పంలా కామక్రోధాలనే ప్రేగు జ్ఞానమనే గర్భాన్ని బయటనుంచి చుట్టివేసి ఉంటుంది. ఇంద్రియాలు బుద్ధి మనసు అనేవి ఆ కామవాసనకి స్థానం. వాటి వల్ల జీవుడి జ్ఞానం కప్పబడిపోయి అది జీవుణ్ణి మోహంలో పడేస్తుంది. నీకు చందనం కావాలంటే ఆ సర్పాన్ని నాశనం చేయి. కామక్రోధాల ఆచ్ఛాదనను దూరం చేస్తే జ్ఞాననిధి దొరుకుతుంది. 12. తాము జ్ఞానులమని ప్రదర్శించుకోవటం, అహిత కర్మలను చేయటం ఇవన్నీ అజ్ఞానమే. గురూపదేశం పట్ల శంక పెట్టుకోవటం, ఆ మాటలపై శ్రద్ధ విశ్వాసం లేకపోవటం కూడా అజ్ఞానమే అనాలి. సంశయం మూలంగా అజ్ఞానం ప్రకటమవుతుంది. జ్ఞానంలో సంశయం ప్రవేశిస్తే జ్ఞానపురుషులని కూడా అభిమానం మ్రింగుతుంది. పాలతో నిండి ఉన్న పెద్ద గిన్నెలో కలిసిన గంజి ఒక్క బొట్టు పడినా పాలన్నీ విరిగిపోయి పాడైపోతాయి. కనుక మొదట అజ్ఞానమంటే ఏమిటో తెలుసుకోవాలి. దాని నిరసనతో మనసు శుద్ధమవటంతో ఆత్యంతిక జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానమైతే తెలిసింది కానీ దాన్ని మీరు చేసుకుని జ్ఞానాన్నెలా ప్రాప్తింపచేసుకోవాలి, దానికి ఉపాయమేమిటి? అయితే దాన్ని గురించి బాబా తరువాత హేమాడ్ పంత్ ఇలా చెప్పారు. ఒకటి, ముముక్షుత్వం అంటే సంసార బంధనాల నుంచి, జనన మరణ పరిభ్రమణ నుంచి విడుదల అయ్యి మోక్షం పొందాలన్న తీవ్ర ఇచ్ఛ ఉండటం. విషయాల్లో చిక్కుకున్న నేను వీటి నుంచి విడిపడటమెలా అని అదే పనిగా అనుకునే ముముక్షువులను విడిపించటానికే ఉన్నాయి ఈ శాస్త్రాలు. అలాంటి ముముక్షువులైన భక్తులను చూసి మహాత్ములకు కారుణ్యం ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు ఏదో ఒక కారణంతో సహజంగా ఉపదేశిస్తారు. రెండు, విషయాల నుంచి, కామక్రోధాల నుంచి దూరంగా వెళ్ళి ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవటం. రథం గుర్రాలతో పూంచబడినట్లు శరీరం ఇంద్రియాలకు కట్టబడి ఉంది. ఆ ఇంద్రియాలను మనసనే కళ్ళెంతో, బుద్ధి తన చేత్తో స్వాధీనం చేసుకుంటుంది. సంకల్ప వికల్పాలతో నిండి ఉండి తన ఇచ్ఛననుసరించి తిరిగే మనస్సు ఇష్టమొచ్చినట్లు పరుగులు పెట్టాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో ఆపుతుంది, కళ్ళెంతో నిరోధించి తన సత్తాని చూపిస్తుంది. బుద్ధిలాంటి కుశలుడైన నాయకుడు రథసారథిగా ఉండగా రథంలోని యజమానికి చింతెందుకు? అతను స్వస్థచిత్తంతో వ్యవహరించాలి. దేహంచేత దాని పనులన్నీ చేయించటం బుద్ధి పని, మనసుది కాదు. మనసుకి అలాంటి అలవాటు పట్టుకుందంటే వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. మూడు, భక్తి అవిద్యలతో మలినమైన చిత్తాన్ని శుద్ధి చేయటమనే పని ఈశ్వరుని భక్తి లేకపోతే అవదు. భక్తి లేకపోతే జ్ఞానం ఉత్పన్నం కాదు. కనుక మొదట జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాన్ని గురించిన స్పష్టమైన సమాచారం, వర్ణన వింటే వారికి బంధనాల నుంచి ముక్తి లభిస్తుంది. భక్తే దాన్ని తెలుసుకోగల సాధన. ఎదురుకాళ్లతో పుట్టిన వాళ్ల కళ్ళకి అంజనం పెడితే వాళ్లకి భూమిలో నిక్షిప్తంగా ఉన్న ధనం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తిని ఆశ్రయిస్తే అజ్ఞానం ఆమడ దూరం పారిపోయి జ్ఞానం ఉదయిస్తుంది. నాలుగు, నేనే కర్తను, నేనే భోక్తను అన్న మిథ్యా అభిమానాన్ని పోగొట్టుకోకుండా హృదయస్థుడిని శరణు అనకుండా మనకు ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తువులను వివేచించాలి. శ్రవణ మనన నిధి ధ్యాసలను చేయాలి. శమము దమము మొదలైన ఆరింటి సముదాయాన్ని సంపాదించాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. ఐదు, వేదశాస్త్రాల్లోని మాటలను అనుసరించి ఆస్తిక్య బుద్ధిని పెట్టుకున్నవారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు. ఇక్కడ ప్రవచనం పనికిరాదు. వేదాల మీదున్న ఆధిపత్యం లేదా అనేక గ్రంథాల్లోని అర్థాన్ని తెలుసుకోగల బుద్ధి లేదా అనేక గ్రంథాల పఠనము లేదా బహుశ్రుతత, ఇవేవీ పనికిరావు. శబ్దాల వల్ల శబ్దాలకి జ్ఞానం కలుగుతుంది, కానీ దానివల్ల నిజ వస్తువుకి చెందిన జ్ఞానం కలుగుతుందా? బుద్ధికి నిత్యము అనిత్యము వీటిల్లోని భేదాన్ని తెలుసుకోగల ఉత్తమ శక్తి ఉంటుంది, కానీ వస్తువు బ్రహ్మ బుద్ధి స్వాధీనంలోకి ఎన్నడూ రాదు. షడ్దర్శనాలు ఇప్పటికే వాదం చేస్తూ అలసిపోయినప్పటికీ ఆత్మవస్తువు తన స్థానంలోనే ఉంటుంది. అయినా వాక్కుకు విషయం కాని దాన్ని ఉపదేశం చేయటం ఎలా వీలవుతుంది? కనుక ఉదాహరణలతో కథలను చెప్తున్నప్పుడు వక్తకి అజ్ఞాన నిరసనమనేదే ధ్యేయంగా ఉండాలి. ఆస్తిక్య బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై అది ఆత్మతత్వ భావాన్ని ప్రకటన చేస్తుంది, ఉపాసకులకు ప్రాప్తిస్తుంది.